అయితే చెబుతున్నా విను, ఇప్పుడు నీ కన్నీళ్ల నుంచి పుట్టిన ఈ జీవులను చూసావా, వీటికి నేను నిమిత్తములని పేరు పెట్టాను. ఇవేం చేస్తాయన్నమాట, నేను ఎవడైనా పుట్టినప్పుడు వాడు నుదుట ఒక రాత రాయగానే ఆ రాతను అనుసరించి వాడిని పట్టుకుంటాయి. ఒక వ్యక్తికి ఈరోజు ఫలానా సందు దగ్గర లారీ కింద పడి చచ్చిపోవాలని రాస్తాను. అప్పుడు వాడి ఇంట్లో ఉండగా ఏమనిపిస్తుందిట, ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఒరే నేను ఫలానా అరండల్పేటలో ఉన్నాను, అక్కడికి రారా అన్నట్ట. వీడింట్లో హైగా పడుకున్నవాడి కుర్రాన్ని స్నేహితుడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెడతాడు అరండల్పేట. అక్కడికి వెళ్ళగానే లారీ వచ్చి వాడికి గుర్తొస్తుంది, అప్పుడు వాడు ప్రాణం తీసేయి. జనం ఏమంటారన్నమాట, ఆ ఫోన్ రాకుండా ఉంటే బాగుండు, ఆ దరిద్రుడు ఆ స్నేహితుడు ఫోన్ చేశాడు, ఫోన్ రాకుండా ఇంట్లో పడి ఉంటే బతికేవాడు అని ఆ ఫోన్ని ఆ లారీని తిడతారు. అవి నిమిత్తములు అంటే, నీ కన్నీళ్ళ నుంచి పుట్టినవి ఇలా లారీ రూపంలోనూ ఫోన్ రూపంలోనో మిత్రుడి రూపంలోనో ఈ చచ్చేవాడిని దగ్గరికి లాగుతాయి. అప్పుడు నువ్వు వాడిని చంపేసి ప్రాణం పట్టుకో, ఒక్కడు కూడా మృత్యుదేవతను తిట్టడప్పుడు ఈ నిమిత్తములనే తిడతారు. మీరు ఎక్కడ చూడండి, అయ్యో వాడికి హార్ట్ అటాక్ వచ్చిందండి, సమయానికి ఆసుపత్రి తీసుంటే బతికేవాడు అని అంటారు. తీయరు, అదే నిమిత్తం అంటే. సమయానికి తీయకుండా ఉండడమే వీడి ప్రాణం తీసే మృత్యువు కన్నీళ్ళ నుంచి పుట్టిన నిమిత్తం. ఒక్కోసారి వాడు పైనుంచి కిందకి డామని మేడ మీద పడతాడు, ఆ మేడ మీద వాకింగ్కి వెళ్ళాడండి, వాకింగ్ టైంలో ఫోన్లో మాట్లాడాడండి, దిక్కుమాలిన ఫోన్ వాడి ప్రాణం తీసిందని అంటారు. ఫోన్ కాదు, తీసింది ఆ మృత్యుదేవత యొక్క కన్నీటి నుంచి పుట్టిన నిమిత్తం అన్నమాట. కాబట్టి నిమిత్తములు ప్రాణములు తీస్తాయి, వాటినే అందరూ తిడతారు, ప్రాణం తీసిన మృత్యువైన నిమి పట్టించుకోరు. ఈరోజు నుంచి ఈ నిమిత్తములు ప్రజలు పట్టుకుంటాయి, ఇవి సమయం కోసం ఎదురు చూస్తాయి. వాడికి ఎక్కడ చావు ఉందో, ఏ కారణంతో చావాలో అవన్నీ ఇవి చూసుకుంటాయి. కాబట్టి నీకు ఇంకేం భయం లేదు, ప్రజలు నిన్ను తిట్టరు అనగా మృత్యుదేవత అప్పటి నుంచి ఈ నిమిత్తములను ముందు పంపి తర్వాత ప్రాణం తీయడం మొదలెట్టింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. కాబట్టి ఎవడన్నా చచ్చిపోతే అర్రర్రర్రర్రే, వీడు ఆ రైలు ఎక్కకుండా ఉంటే ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా, అయ్యో గౌతమి ఎక్స్ప్రెస్కి ఆ మధ్యన చక్కగా 4 కంపార్ట్మెంట్లు కాలిపోయాయి, 4 కంపార్ట్మెంట్లో జనమంతా చాలామంది చచ్చిపోయారు, ఆ రోజు వీడికి రిజర్వేషన్ దొరకకుండా ఉండి ఉంటే, ఆ రైలు ఎక్కకుండా ఉంటే, ఆ పెట్టి కాలకుండా ఉంటే వీడు బతికేవాడు అంటారు. అలా బతకడు వాడు, అక్కడికి వెళ్ళి చచ్చేటటువంటి నిమిత్తం కొడుకుపోతున్నవాడు. ఈ విధంగా నిమిత్తములు ప్రాణములు తీస్తూ ఉండగా మళ్ళీ మృత్యుదేవత ఒక రోజున కన్ను బాగా ఎర్రచేసింది. ఆవిడ కనుబొమ్మలలో నుంచి ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఆవిడకు కూడా కొన్ని కారణాలు ఇంకా పుట్టవలసిన అవసరం వచ్చాయి, అందుకని ఇంకొక శక్తిని పుట్టించింది. ఈ శక్తికి జాతహారిణి అని పేరు పెట్టారు. జాతహారిణి అనగా ఏమిటనమాట, పుట్టగానే ఎత్తుకుపోయే శక్తి. ఈ శక్తి ఏం చేస్తుందనమాట, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండే యోగం లేదు అని బ్రహ్మ రాస్తే, ఈ శక్తి ఈ జాతహారిణి వీడు ఆసుపత్రిలో పుడితే ఆసుపత్రిలో ఉన్న నర్సును పట్టుకుంటుంది. అప్పుడు ఆ నర్సు ఏం చేస్తున్నమాట, ఈ పిల్లాడిని పట్టుకుపోయి ఉడకమ్మేస్తుంది. దాంతో ఈ పిల్లాడు ఇంట్లో పెరగడు, ఎక్కడికో పోతాడు. ఇక ఆ పిల్లాడి కోసం తల్లి బాబోయ్ అని అల్లాడిపోతుంది. ఈ పిల్లల్ని తీసుకుపోవడం, ఈ పిల్లల్ని అమ్మేయడం, చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవ్వడం, లేదా పాపం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేయడం, ఇవన్నీ చేసేదంతా ఈ జాతహారిణి అనే శక్తి. ఈ జాతహారిణి మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం ఒక గొప్ప స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రమే సరస్వతి స్తోత్రం. ఈ మార్కండేయ పురాణములో అశ్వతురుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు నాగరాజు గారు రచించాడు. మదాలసార్ చేతుల్లో చెప్పుకున్నాం మనం. ఆఖరోజు ఆ స్తోత్రం పట్టుకెళ్ళి పిల్లలు పుట్టబోయే ముందు గర్భవతుల దగ్గర చదవండి, లేదా పిల్లలు పుట్టిన వెంటనే చదవండి, అప్పుడు మీ పిల్లలు మీకు దక్కుతారు. ఈ జాతహారిణి చేసే పని ఏమిటనమాట, తల్లిదండ్రులకి పిల్లలు దక్కకుండా చేస్తుంది. ఇంకో రహస్యం కూడా చెబుతున్నా వినమ్మ, ఈ జాతహారిణి అదృశ్య రూపంలో పిల్లాడు పుట్టగానే ఈ పిల్లాడిని ఇంకో చోట పెట్టి, ఆ పిల్లాడిని ఇంకో చోట పెట్టి తల్లిదండ్రులకి దూరం చేస్తుంది. ఒక్కొక్కసారి ఓ పిల్లాడు ఒక ఇంట్లో పుట్టాడు, కానీ ఈ పిల్లాడు వాళ్ళ పిల్లాడు కాదట, ఇంకొకటి పిల్లాడు ఇక్కడ పెడుతుందిట, ఈ పిల్లాడిని ఇంకో చోట పెడుతుందిట. మనకేం తెలుసు పాపం, అప్పుడే పుట్టిన కారణం చేత తెలియదు అనమాట. అమాయకత్వంతో మన పిల్లలే అనుకుంటాం. ఏ డిఎన్ఏ టెస్ట్కి కూడా దొరకకుండా చేస్తుందిట పైగా. అందువల్ల ఇళ్లలో మనం పెంచే పిల్లలు కూడా మన పిల్లలు అవునో కాదో మనకి తెలియదు. తెలియాలి అంటే మళ్ళీ ఆ పరమాత్మ యొక్క కటాక్షం ఉండాలి. ఎన్నో విశేషాలు ఉన్నాయి సృష్టిలో, అవి ఈ బోడి సైన్స్కి అర్థం కావు తెలిసిన. అందుకే వాడు పుట్టి పుట్టగానే ఒక్కోసారి దూరం అయిపోతాడనమాట తల్లిదండ్రులకి. ఎంత దురదృష్టమో తెలిసేది. అలాగ దూరం అవుతాడా లేదా ఒక కొడుకు కానీ కూతురు కానీ, అది మీకు ఎలా తెలుస్తుంది? ఈ పిల్ల ప్రసవానికి వెడుతున్నప్పుడు ఆసుపత్రికి కానీ లేక పుట్టింటికి కానీ 2 కంటే ఎక్కువ పిల్లి ఎదురొస్తే గ్యారంటీగా ఈ పిల్లలు మన పిల్లలు కాదు, ఎవరో వస్తున్నారని గ్రహించండి. లేదా పదే పదే కుడికన్ను టపా 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 ఈ తల్లికి ఎక్కువ కొట్టుకుంటూ ఉంటే, ప్రసవానికి వెళ్లే ముందు ఎక్కువసార్లు కుడికన్ను కొట్టుకుంటూ ఉంటే పిల్లాడు మనకి అక్కడో మన సంతానం కాకుండా మరో సంతానం మన ఇంట్లోకి వస్తుందని అర్థం. అందుకే ఒక్కోసారి తల్లికి పిల్లాడికి లేకపోతే తండ్రికి పిల్లాడికి సంబంధం లేకుండా ఉంటారు పిల్లలు. ఇదేంట్రా మీ పిల్లాడేనా అనిపిస్తుంది అనమాట మనకి. అంటే ఏమవుతుంది, ఈ జాతకారిని మన పిల్లల్ని ఇంకో తోట పారేస్తుంది, ఆ పిల్లల్ని ఇక్కడ పెడుతుంది. అలాంటి ఒక విచిత్ర శక్తి జాతహారిణి. ఆ జాతహారిణి ప్రభావం ఎంత గొప్పదో తెలుసా, కృష్ణుడు తల్లి దగ్గర పుడితే కృష్ణుడిని కూడా ఎక్కడ పెట్టి, కృష్ణుడి దగ్గర పుట్టినటువంటి యోగమాయను పెట్టుకొని అక్కడ చేర్చింది. భగవంతుడు కూడా మార్చగలిగే శక్తి ఇచ్చాట భగవంతుడు దానికి ఏకంగా. అది దాని గొప్పతనం. అప్పుడప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది, ఒక ఇద్దరు పిల్లల్ని మారుస్తుంది. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు ఇంకో తోట పెడుతుంది, అక్కడ పుట్టిన వాడిని ఇంకో తోట పెడుతుంది, ఆ మూడో వాడిని మాత్రం ఎక్కడ పెట్టకుండా మింగేస్తుందిట. అప్పుడే అవుతుందన్నమాట, ఇంకో మూడో చోట ప్రసవమైన చోట పిల్లాడు చచ్చిపోతాడు, వాడిని అలాగా వాడి ప్రాణం లాగేస్తుంది. ఇలా అప్పుడప్పుడు కొంతమందిని చంపుతుంది, కొంతమందికి పిల్లలు లేకుండా చేస్తుంది, పిల్లల్ని మారుస్తూ ఉంటుంది. అటువంటి జాతహారిణి ఈ పక్కన ఉన్నది. ఆ జాతహారిణి నన్ను నీకు దూరం చెయ్యాలని చూస్తోంది. అది నీకు తెలియక నా బావే అని తొడ మీద పెట్టుకుని ముద్దులు ఆడుతున్నావు. ఓ అమ్మా నేను నీకు దక్కడం కష్టం, పైగా ఇంకోటి చెప్పనా, నా బాబు అంటున్నావే, ఏ జన్మలో నీ బాబునమ్మా నేను. నువ్వు ఈ జన్మలో ఆడదానివి, కానీ నీకు కిందటి జన్మలో ఏమిటో తెలుసా, నువ్వు కిందటి జన్మలో ఒక మొగ ఆబోతువి, ఆవుకి పుట్టినటువంటి ఒక ఆబోతువి నువ్వు, ఒక మొగ ఆవువి. సంస్కృతంలో పుంగ్ గో అంటే అర్థం ఏంటన్నమాట, అంటే ఎద్దు అని అర్థం. నువ్వు ఒక ఎద్దుగా పుట్టావు, ఒక ఆబోతుగా పుట్టావు, ఈ జన్మలో ఆడదానిగా పుట్టావు, వచ్చే జన్మలో ఏమవుతావో తెలియదు. పూర్వజన్మలో నువ్వు ఆబోతుగా ఉన్నప్పుడు శివాలయం చుట్టూత కార్తీక మాసం నెల్లాళ్ళు రోజు 9 ప్రదక్షిణలు చేసావు, ఆ పుణ్యం వల్ల పుణ్యస్త్రీగా పుట్టావు. ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి వింటున్నారా మీకు, ఒక ఆబోతట ఆవిడ పూర్వజన్మలో. ఆ ఆబోతుగా పుట్టిన ఊళ్ళో శివాలయం ఉందిట. ఈ ఆబోతు రోజు ఏమిటో తెలియదు, కానీ పూర్వజన్మ పుణ్యం వల్ల గుడి చుట్టూ 3 తిరిగేదిట, ఒక్కోసారి 9 తిరిగేదిట. కార్తీక మాసం అంతా తిరిగిందలా, కార్తీక మాసంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసిన వాళ్ళు పరమ పుణ్యమైన మానవ జన్మెత్తుతారు. వాళ్ళ వాళ్ళ సుకృతాన్ని బట్టి స్త్రీగానో పురుషుడిగానో పుడతారు. అటువంటి వాళ్ళకి దైవభక్తి, దానం చేయడం అనే లక్షణం, పురాణములు వినాలనే కోరిక, పెద్దలని గౌరవించడం, మంచి మంచి పదవులు, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఈ జన్మలో కూడా కార్తీక మాసంలో శివాలయంలో భక్తితో శ్రద్ధతో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి ఉత్తమమైనటువంటి దేవలోకపు జన్మలు ఎత్తుతారు. దేవతలుగానో, కిన్నరులుగానో, కింపురుషులుగానో, గంధర్వులుగానో పుడతారు. కాబట్టే వీలున్నంత వరకు ప్రదక్షిణలు చేయండి బాబోయ్ అన్నారు. ప్రదక్షిణ వల్ల అనేక జన్మల పాపాలు పటాపంచలైపోతాయన్నమాట. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, ప్రదక్షిణం చేసినప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నాం కదా, అలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ మానవుడు ఏ పాపములు చేశాడో అవి ఈ జన్మలోనే కాదు, జన్మాంతర కృతానిచ పూర్వజన్మల్లో కూడా చేసిన పాపములన్నీ నశ్యంతి అంటే నశించిపోతున్నాయి. కానీ ఇక్కడ నశ్యంతి అలా ప్రణశ్యంతి ప్రణశ్యంతి సర్వనాశనమైపోతాయి. తెలుసో తెలియకో మనం ఎన్నో జన్మలలో ఎన్నో పాపములు చేశాం, ఈ పాపములన్నీ ఆ శివాలయంలో కార్తీక మాసంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే పట పటం అనే శబ్దంతో కుప్పకూలి సర్వనాశనమైపోతాయి. ఇంక అక్కడ ఒక పాపం ఉండదు, వాడు పరమపుణ్యాత్ముడైపోతాడు. అందుకని ప్రదక్షిణ చెయ్యాలి. ఈ ప్రదక్షిణ చేయటంలో ఒక్కొక్కడుగు తీసి ఒక్కొక్కడుగు వేసినప్పుడల్లా అన్ని పాపాలు పోతాయట. అందుకే పదే పదే అన్నాడు అనమాట, పత్ అంటే పాదం, పదే పదే అడుగడుగునకు అని అర్థం. మనం ప్రదక్షిణ చేయాలంటే అడుగు తీసి అడుగేయాలి కదా, అడుగడుగునకు పాపములు పోతాయి, అడుగడుగునకి మనం చేసిన మహాపాపాలు సర్వనాశనమై పోతాయి. పాపాలు ఎప్పుడైతే పోతాయో మహాపుణ్యములు వస్తాయన్నమాట. అందుకని వీలున్నంత వరకు ఆలయమునకు వెళ్ళినప్పుడు కాళ్ళు సహకరించినంత కాలం, ఓపికన్నంతకాలం ప్రదక్షిణ చేయాలి. ఓపిక లేకపోతే మనం ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేము. రేపు గ్రహణం వస్తుంది చూసారా, గ్రహణం 11 రాత్రి పడుతుంది కనుక పగలు ఉంచుతారు, రాత్రి మూసేస్తారు. గ్రహణం వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి తలార స్నానం చేసి ఈ ఉదయం పూట 9 ప్రదక్షిణలు శివాలయములో భక్తితో ప్రదక్షిణ చేసిన వాడికి, శివాలయంలో గ్రహణం రోజున పగటిపూట తలార స్నానం చేసి 9 ప్రదక్షిణలు చేస్తే భూమండలము చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతున్నారు. మనం భూమండలం చుట్టూ ఎక్కడ ప్రదక్షిణ చేయగలుగుతాం, కానీ గ్రహణం నాడు చేయగలిగితే అంత లాభం. ఎందుకంటే గ్రహణం సాయంకాలం పూట మూసేస్తారు గుడి, ఆ సమయంలో మనం ఎలాగో ప్రదక్షిణ చేయలేము, దానికి ముందు చేసే ప్రదక్షిణకి అంత శక్తి అట. మళ్ళీ గ్రహణం అయ్యాక లోపల దేవుణ్ణి ప్రక్షాళన చేస్తారు, ఆలయం ఏమో పరిశుభ్రం చేస్తారు, దానికి ప్రక్షాళన అని పేరు అన్నమాట, గ్రహణ శుద్ధి చేస్తారు. శుద్ధి అయిన తర్వాత చేసేటటువంటి ప్రదక్షిణ కూడా మళ్ళీ అంత ఫలితం ఇస్తుంది. గ్రహణమునకు ముందు, గ్రహణ శుద్ధి అనంతరం శివాలయములో చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. 9 సార్లు భూప్రదక్షిణ చేసిన వాడు బ్రహ్మ అవుతాడు. అందుకని 9 చేయమన్నాను నేను. కారణం అది, ఒకసారి చేస్తే ఒక భూప్రదక్షిణ, ఒకసారి భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం కొంతవరకు లాభమైనప్పటికీ 9 సార్లు భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తే లాభం ఏమిటి? బ్రహ్మ పదవి వస్తుంది ఏదో ఒకనాడు. ఇప్పుడున్న బ్రహ్మగారు ఈ పదవిలోకి ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారు? 9 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాట. ఎలా చేశాడు ఆయన అంటే, గ్రహణానికి ముందు శివాలయంలో 9 ప్రదక్షిణలు చేశాడు, 9 సార్లు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం వచ్చింది. ఆ పుణ్యంతో ప్రస్తుతం స్వయంభూ అనే పేరుతో బ్రహ్మ అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బ్రహ్మలవచ్చు ఏదో ఒకనాటికి. వెయిటింగ్ లిస్టులో ఉండండి, కాకపోతే ఆయన తోసేసి ఎక్కకండి. ఆల్రెడీ వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు ఆంజనేయుడు, నెక్స్ట్ మీరు అవ్వచ్చు. లేదా సీతాదేవిని పట్టుకొచ్చి రాముడికి ఇవ్వండి, అలా అయినా మీకు బ్రహ్మపదం వస్తుంది. సీతను పెట్టి రాముడికి ఇవ్వడం అంటే చాలా కష్టం కనుక, ఉన్న సీతనే తిడుతున్న దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కనుక అది కొంచెం కష్టం కనుక ప్రదక్షిణ ఎంత లాభం అన్నమాట. అందుకే సూక్ష్మములు ఏమున్నాయో పురాణములలో అవన్నీ పట్టుకొచ్చి మీకు ఎందుకు ఇస్తున్నామంటే, ఈ వంకతో మీరు ధరిస్తారు, మీ చేత పని చేయించడం వల్ల ఆ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం వచ్చినా రాకపోయినా పర్వాలేదండి, మొత్తం మీ ధరిస్తుంది. నేను చేయకుండా ఉంటానా? నేను చేస్తాను, నాకు కూడా బ్రహ్మ పదవి కావాలని కొంచెం కోరిక ఉంది. కాబట్టి ఆ రోజు నేను చేస్తాను, మీ ఓపికలను బట్టి తప్పక చేయండి, చూస్తాను ఎంతమంది చేస్తారో. అయితే ఒక చిన్న కోరిక ఏమిటంటే, ఒకవేళ నేనుంటే నన్ను తోసేయకండి ప్రదక్షిణలో, ఒకవేళ మీరు తోసేస్తానంటే ముందే చెప్పండి. ఇది ఒక్కటే సమస్య అవుతుంది. గురువుగారు ఎంత మనకి కావలసిన వాడైనా, గురుభక్తి ఎంత ఉన్నా, ఆ నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గురువు లేదు ఇంకోటి లేదు, మన ప్రదక్షిణ వాళ్ళని ఓ పోటు పొడిచి పక్కకు తోసి ఒక ఆవిడ ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత పోటు పొడిచిన తర్వాత చూసింది పక్కన ఎవరానండి, అయ్యో గురువుగారు మీరా, మీరేం తెలియలేదండి, లేకపోతే ఒక్క పోటు పొడిచేదాని కానండి అది. అంటే ఒక పోటు కాదు రెండు పోట్లు పొడుస్తుంది, ఒక్కరి ఎవరు తెలియదు. ఆవిడ ఉద్దేశం ఓ పోటు పొడిచేదాని కానీ పశ్చాత్తాపం, నేను ఇలా అనుకున్నాను. కాబట్టి చెప్పొచ్చింది అండి, కొంచెం దయతోటి నన్ను కూడా ప్రదక్షిణ చేయనివ్వండి. గోవింద ప్రదక్షిణాదులు అంత ఉత్తమం. ఈ గోవుగా ఆబోతుగా ఉన్న నీవు పూర్వజన్మలో శివాలయములో ప్రదక్షిణలు చేసి కార్తీక మాసంలో ఆ మహాపుణ్యంతో ఈ ఉత్తమ స్త్రీగా పుట్టావు. నేను బ్రహ్మపుత్రుణ్ణి నీ కొడుగ్గా పుట్టా, నీకు జ్ఞానోదయం కలగజేస్తున్నాను, నీకు ఉపదేశం చేస్తున్నాను, నా మీద వ్యామోహం విడిచిపెట్టేసి నువ్వు నీ భర్త అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోండి, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, నేను ఎలాగో మీకు దక్కను. మీరు కనుక నా మాట విని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఈ జన్మలోనే విముక్తి పొందుతారు, ముక్తి పొందుతారు. అయ్యో కుమారుడు చిన్నపిల్లవాడే, వీడిని వదిలేయడం అన్యాయమేమో పాపమేమో అనుకోకండి, నేనే చెప్పాను కనుక మీకు దోషం ఉండదు, నా మాట వింటారా అనగానే అప్పుడు ఆవిడ ఏను ముద్దాడని ఎతకింపనర్పదే ని ముద్దాడనేల నీవేళ నాకు ఎట్లు వడితే మీ విడిచితి నేను నిన్ను నన్ను చుదిగ్గన్న లేచి. అప్పుడు ఆవిడ కొంచెం మొదట్లో బాధపడినా కోపగించినా పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉండడం వల్ల, ఈశ్వరానుగ్రహం ఉండడం వల్ల జ్ఞానోదయం పొంది, నాయన నేను ముద్దాడితే అది నీకు ఇష్టం లేదని తెలిసింది, ఈ ముద్దుల వల్ల ఈ ప్రేమల వల్ల సంసారంలో ఇంకా బంధం ఏర్పడమే తప్ప ముక్తి లేదని గ్రహించాను, నువ్వు వద్దన్న పని నేను ఎందుకు చేస్తాను, నువ్వు చెప్పినట్టే నేను నా భర్త కేకారణ్యంలో తపస్సుకు పోతాం, నువ్వు నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించు అని టక్కన లేచి ఆ కుర్రాడిని అతను చెప్పినట్టే అక్కడ ఒక ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి తన భర్తను తీసుకు వెళ్ళిపోయింది. ఆయన కూడా ఎంత ఉత్తముడు అంటే, ఈ పిల్లవాడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. తరించడానికి ఈ పిల్లవాడి రూపంలో భగవంతుడే సందేశం ఇచ్చాడు, ఇటువంటి పిల్లవాడి గురించి ఎందుకు లేక ఆలోచించడం అనుకుని భార్యాసమేతంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడో లేదో, అప్పటిదాకా ఎదురు చూస్తున్న ఈ జాతహారిణి పుట్టిన వాడిని ఎత్తుకుపోయేది, టక్కన వాడిని పట్టుకుంది ఆ జాతహారిణి గట్టిగా వాడిని పట్టుకుందిట. అయిన అబ్బాలు గ్రక్కున నదిమి పొదిమి ఎత్తుకొని జాతహారిణి ఏగే సత్వరమున విక్రాంతుడను రాజు రమణీయపుడు కొడుకు కనియుండత చెయ్యనిడి ముదమున. ఈ తల్లిదండ్రులు అలా వెళ్ళగానే ఎప్పుడు ఈ పిల్లవాణ్ణి ఎత్తుకుపోదామా అని ఎదురు చూస్తున్న మృత్యుదేవత యొక్క పుత్రిక జాతహారిణి టక్కునొచ్చింది, ఈ పిల్లవాడిని అదృశ్య రూపంలో పట్టుకుంది, పట్టుకుని ఎత్తుకుపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు విక్రాంతుడు. ఆ విక్రాంతుడి గారి భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రసవం అయ్యే సమయానికి పురిటింట్లోకి వెళ్ళాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని జాతహారిని ఆ పురిటింట్లోకి వెళ్ళింది. వెళ్ళి రాజుగారికి ఒక కొడుకు పుట్టాట, ప్రసవం అయ్యింది. ఈ పిల్లవాడికి ఒళ్ళంతను ఆ ప్రసవం అయ్యేటప్పుడు వచ్చే రక్తం అది పూసేసి జాతహారిని ఈ పిల్లాడిని, ఏది ఈ చాక్షుషుణ్ణి అక్కడ పడుకోబెట్టి ఈ రాజుగారి కొడుకులు ఎత్తుకుపోయింది. ఇది ఎవరికి తెలియదు, జాతహారిని యొక్క మాయ వల్ల. ఈ పిల్లవాడే వాళ్ళ పిల్లవాడు అనుకుంటున్నారట. మూడో రోజు వచ్చినప్పటికీ కూడా ఎవరికి తెలియలేదంటే అదే మహామాయ అంటే. ఈ పిల్లవాడిని ఎత్తుకుపోయింది. ఆ పిల్లవాడిని పట్టుకుపోయి రాజుగారు కొడుకుని, ఆ ఊళ్ళో మంచి పండితుడు ఉన్నాడు, వేద పండితుడు, ఆయన భార్య అప్పుడే పురుడు పోసుకుంది. పురుడు పోసుకోగానే ఈ పిల్లాన్ని అక్కడ పట్టుకోబెట్టి ఈ పిల్లాన్ని పట్టుకుపోయి ఈ పిల్లాన్ని మింగేసింది, చంపి తినేసింది. ఈ విధంగా జాతహారిని అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంది. దానికి గల కారణం, ఆ దోషం జాతహారి అనేది కాదు, ఈ పుట్టినటువంటి వాళ్ళ పాపం. అంటే ఇప్పుడు ఈ పుట్టినవాడేమో తన తల్లి దగ్గర ఉండకూడదు, రాజుగారి దగ్గర పెరగాలి. రాజుగారి కొడుకు వేద పండితుడి దగ్గర పెరగాలి. పాప ఆ పండితుడి కొడుకు మృత్యువుని పొందాలి. అందుకే ఈ జాతహారిని, ఈ పిల్లాన్ని ఇక్కడ రాజు దగ్గర పడుకోబెట్టి విక్రాంత మహారాజు దగ్గర, విక్రాంత పుత్రుడిని ఇంకో విప్రుడింట్లో పెట్టి ఆ పిల్లవాడిని మింగి తన దారిని తాను వెళ్ళిపోయిందట. అందుకే ఇక్కడ చెప్పారు సుస్పష్టంగా, జాతహారినికి నివిధంబు జీవిక అయ్యి ఉండు. ఇదే దాని జీవితం, దాని బతికింతే. ఇలాగే అప్పుడప్పుడు ఎత్తుకుపోతూ ఉంటుంది. చంపి తినడం అంటే ఏదో మాంసం తినడం కాసమా, పిల్లాడు పుడతాడు వాడి ప్రాణం తినేస్తుంది, దాంతో వాడు మృత శిశువు పుడతాడు. అందుకే ఒక్కొక్క ఇళ్లలో చచ్చిపోయిన పిల్లలు పుడతారు. ఆ చచ్చిపోయిన పిల్లలు పుట్టారంటే ఇది జాతహారిణి యొక్క ప్రభావం. కడుపులో ఉండగానే కొందరిని చంపుతుంది, పుట్టాక కొందరిని చంపుతుంది. ఇలా పిల్లల్ని మారుస్తూ ఉంటుంది. మార్చకుండా ఉండడానికి ఏం చేయాలో మీకు ప్రారంభంలోనే చెప్పాను. దానికి సరస్వతి స్తోత్రం కవచం కాదు, అది మార్కండేయ పురాణములోని సరస్వతి స్తోత్రం అన్నమాట. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీం అనే శ్లోకంతో ప్రారంభమయ్యే అపూర్వ స్తోత్రం. ఇటువంటి స్తోత్రాలు పిల్లలకి నేర్పండి, కంఠస్థం చేయించండి, మీరు కూడా చదవండి. ఇవి అనేక కాలుష్యాలని, ఇలాంటి బాధలన్నీ తొలగించే అపూర్వ స్తోత్రం అన్నమాట. చెప్పినప్పుడు అవునా అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. పురాణములేవి అసత్యములైన విషయములు చెప్పవు, వ్యర్థములైన విషయములను చెప్పవు. ఇప్పుడు ఏమైపోయిందనమాట, ఈ చాక్షుషుడు రాజుగారింట్లో పెరిగాడు, రాజుగారి అబ్బాయి వేద పండితుడి ఇంట్లో పెరిగాడు, వేద పండితుడి యొక్క కుమారుడు మరణించాడు, ఆ పిల్లని ఎక్కడో అడవిలో పారేసింది. క్రమంగా విక్రాంత మహారాజు గారు, ఓహోహో నా భార్య రాణిగారు ప్రసవించారు, భలే ఉన్నాడు కుర్రాడు అనుకుని వాడికి ఆనందుడు అని పేరు పెట్టాడు. ఆనంద మహారాజా అనేవాడు. ఆయన కుర్రాడు పెద్దగా పలికేవాడు కాదు, గురువులు చెప్పిన చదువులన్నీ చదువుకున్నాడు, ఎవరికి ఎదురు చెప్పలేదు, వినయంగా నడుచుకునేవాడు. ఇక కుర్రాడికి ఉపనయనం చెయ్యాల్సిన సమయం వచ్చింది. అప్పుడు తండ్రి గురువుగారిని వృద్ధగర్గుడు అని పేరు కలిగినటువంటి, అంటే గర్గాచార్యుడు యొక్క సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వృద్ధగర్గుడు అని పేరు. ఆయన పిలిపించి, ఓ కులపురోహితుడా, వృద్ధగర్గ గర్గాచార్య సోదరా, ఈయన కుమారుడికి ఆనందుడు అనే పేరు మీరే పెట్టారు, వీడికి 8 ఏళ్ళు వచ్చాయి, వీడికి ఉపనయనం చేయండి అన్నాడు రాజుగారు. అప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి, నాయన నీకు ఉపనయనం చేస్తున్నాను రా అని కూర్చోబెట్టి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి, వీడిని కూర్చోబెట్టి, సంకల్పం చెప్పి, అన్నీ చెప్పి, మెడలో యజ్ఞోపవేతం వేయించిన తర్వాత తల్లికి నమస్కరించు అన్నాడు. జన నీకు అభివాదనము చేయుమనినా, మీ అమ్మకి నమస్కరించరా అనగానే నవ్వి, కన్న తల్లియో చెప్పుమా గారవమున, నన్ను పిలిచిన తల్లియో నాకు వంత్యా. అప్పటిదాకా కిక్కురుమని నీ కుర్రాడు మీ అమ్మకి నమస్కరించు అని ఉపనయనము చేసిన గురువుగారు చెప్పగానే ఓ పెద్ద పెట్టు నవ్వి, ఏ తల్లికి నమస్కరించను అన్నాడు. అదేమిట్రా, ఏ తల్లి ఏమిట్రా, ఎదురుగుండా ఉన్న మీ అమ్మకిరా అన్నట్టు ఆయన. కన్న తల్లిక లేక ఈ పెంచిన తల్లిక అన్నాడు ఆయన. గురువుగారు ఇలా బుర్రగొక్కుని, పిల్లాడికి ఉపనయనం సమయంలో గుండు గీసి చుట్టూతా 5 పిలకలు పెట్టాం, ఆ గుండు గీకినప్పుడు మాడు మీద ఏమైనా గీకేసేటి ఏంటమ్మో కొంపతీసి, ఈ పైన సహస్రార కమల దగ్గర గుండు గీకినప్పుడు ఏమైనా చర్మం లేచిపోయి బుర్ర లేచిపోయిందేమో. ఇది చూసారు మీరు, ఉపనయనంలో పంచశిఖలను పెడతారు, చుట్టూతా 5 శిఖలు పెట్టి బాగా నున్నగా గీకుతారు. ఈ గీకేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ బ్లేడో కత్తో కొంచెం లోపలికి ఘాటు వెళ్ళచ్చు, అలా వెళ్ళడం వల్ల ఈ పైన ఏమైనా చెక్కు లేచిందా తల్లి? చూడంటే చెక్కు లేదు, చెక్కు లేదు, నేను చెబుతున్నది నిజం అన్నట్టు ఈ కుర్రాడు, నాకేం పిచ్చి ఎక్కలేదు అన్నట్ట. అనగానే ఆయన మళ్ళీ కాసేపు తడువుకొని, బాబ్బాబు మేమెవరో మేమే మర్చిపోయేటట్టున్నాం చివరికి నీ సంభాషణతోటి. ఇంతకీ చారుషపుత్రి ఈ విక్రాంత మహారాజు గారి భార్య ఈ హేమావతి అని పేరు కలిగిన, ఈ హైమిని అని పేరు కలిగిన ఆవిడ నీకు తల్లి కాదా? ఈవిడ తల్లి కాకపోతే మరి ఎవరు బాబు నీ తల్లి? అనగానే అప్పుడు ఆనందుడు గురువుతో అన్నాడు, విన్ను విశాల గ్రామంబున బోధుండనగ పరగు భూసురునకు నందనుడగు చైత్రునికి యమ జనయత్రి మునీంద్ర ఇతర జనని సుతుడనే. ఓ గురుదేవ, ఇప్పుడు సత్యం చెబుతున్నాను విని, ఈమె నా కన్నతల్లి కాదు, నా కన్నతల్లి వేరే ఆవిడ ఉండేది. జాతహారిణి అని పేరు కలిగిన ఒకనొక శక్తి, మృత్యుశక్తి నన్ను పట్టుకొని చిక్కడ పెట్టింది. ఈ విక్రాంత మహారాజు గారి భార్య ఈ హైమిని లేక హేమావతి అని పిలువబడే ఈవిడ కన్న బిడ్డని ఈ జాతహారిణి. ఇక్కడికి దగ్గరలోనే ఒక విప్రుడు ఉన్నాడు, ఆ విప్రుడి పేరు చైత్రుడు. ఆ చైత్రుడికి అప్పగించింది. ఆ చైత్రుడు తన కొడుక్కి చిత్రుడు అని పేరు పెట్టాడు. చిత్రుడు అని పేరు కలిగిన వేద పండితుడి దగ్గర పెరుగుతున్న పిల్లవాడు ఈ రాజుగారి కొడుకు. ఆయన కొడుకుని సంహరించి మృత్యుదేవత యొక్క పుత్రిక వెళ్ళిపోయింది. నేను ఎవరో కొడుకుని, నేను మాట వరసకు కూడా ఈ రాజుగారి కొడుకుని కాదు, ఈ రాణిగారు హైమిని నాకు తల్లి కాదు, నేను వీళ్ళు తండ్రి కాదు. అనగానే మళ్ళీ ఆయనకి ఇంకా అర్థం కాక, ఈ చైత్రుడెవడు బాబు, ఈ హైమినికి నీకు ఏమిటి సంబంధం, మళ్ళీ చిత్రాలు కొరుస్తున్నావు అనగానే అప్పుడు చెప్పాడు ఆయన, ఇప్పుడు చెబుతున్నా వినండి, నేను ఒకప్పుడు బ్రహ్మపుత్రుణ్ణి, చాక్షుషుడు అంటారు, నేను చేసిన పొరపాటుతో శాపానికి గురి భూలోకానికి పుట్టాను. నేను పుట్టినది ఒక పుణ్యకాంతకి, ఆ పుణ్యకాంత పూర్వజన్మలో కాబోతు శివాలయంలో ప్రదక్షిణ చేసి స్త్రీ అయ్యింది, అందుకే నేను ఆవిడ కొడుకుగా పుట్టి ఆవిడకి ఆవిడ భర్తకి జ్ఞానోదయం కలగజేసి తపస్సుకు పంపాను. నన్ను జాతహారిణి అని పేరు కలిగిన శక్తి ఇక్కడ పెట్టింది, ఈ పిల్లాన్ని విప్రుడి దగ్గర పెట్టింది, ఆ పిల్లాన్ని పట్టుకుపోయింది. కాబట్టి ప్రస్తుతం ఈ హైమిని కుమారుడు అక్కడెక్కడో ఒక విప్రుడింట్లో మంచి శాస్త్రములు చదువుకుని సుందరుడిగా తయారయ్యాడు. ఆయనకి తీసుకొచ్చి ఇక్కడికి ఆయనకి సంస్కారం చేయండి, ఉపనయనం చేయండి, పట్టాభిషేకం చేయండి, నువ్వు తెలియక నాకు చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైంది అనగానే ఈయన, కుమారా కొంచెం నాకు మతి భ్రమిస్తోంది, చిన్నపిల్లవాడు ఇన్ని విశేషాలు చెబుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను, ఇదంతా నిజమేనా అన్నట్ట. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఇలా రాని నెత్తిమీద చేయి పెట్టి, ఇప్పుడు నీకేమైనా అర్థమవుతుందా అనగానే, ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఆ వృద్ధగర్గుడి నెత్తిమీద చేయి పెట్టాడో ఆయనకు అపూర్వమైన దివ్య దృష్టి వచ్చింది. ఆ దివ్య దృష్టితో సకల లోకాలు కనబడ్డాయి. ఆ లోకములలో బ్రహ్మగారు ఎలాంటి సృష్టి చేస్తున్నాడో తెలిసింది. ఆ సృష్టి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ జీవులు పుడుతున్నారో, ఎలా పెరుగుతున్నారో, ఎలా నశించిపోతున్నారో, నరకాలకు వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ దిగడం, ఈ మధ్యలో జాతహారిని ఎత్తుకుపోవడం, ఇదంతా నిమేష మాత్రంలో చెక్క 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 ఒక తెర మీద బొమ్మలా కనపడింది. ఆయన కళ్ళు మూసుకుని మోడ్చి తెల్లబోయి గిజగిజలాడిపోయి, అహో పిల్లవాడ, నా పూర్వజన్మ సుకృతం వల్ల అనేకమైన విశేషములు దివ్య దృష్టి ద్వారా నాకు ప్రసాదించావు. నీవిచ్చిన దివ్య దృష్టితో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలిసిపోతోంది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చకచక చూడగలిగాను. నువ్వు సామాన్యుడు కాదు, ఎప్పటిదాకా ఉపనయనం చేసిన గురువు నేను అనుకుంటున్నాను, నువ్వే నా గురువు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఆయనకు అంత సంస్కారం ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చి అంత జరిగిందంతా చూసేలా చేశాడు. ఇది చూడడం కదట, అన్ని లోకాలు తెలిసిపోతున్నాయి ఆయనకి, ఏ లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. ఈ దివ్య దృష్టి వల్ల ఇంద్రుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు, ఉపేంద్రుడు ఎక్కడున్నాడు, బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలియడం అంటే మాట్లాడండి మరి, అవన్నీ చూచి పులకించిపోయాడు అనమాట. ఎంత దివ్య దృష్టి ఇచ్చినవాడి కంటే గొప్ప గురువు ఎవరు? అందుకే టక్కన కాళ్ళు పట్టుకోగానే అప్పుడు చెప్పాడు అప్పుడు ఆ బాలుడు, దివ్య దృష్టి ఉపసంహరిస్తున్నాను, ఇది ఎక్కువసేపు ఉంటే నువ్వు బతకలేవు. ఇవన్నీ కళ్ళ ముందు రీళ్లు తిరిగినట్టు తిరిగానుకోండి మనం బతకలేము, చాలా కష్టం సుమా. ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో మీకు తెలిసిందా? ఇక మీరు శుభ్రంగా అన్నం తినలేరు, బతకలేరు. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో రహస్యంగా దివ్య దృష్టితో తెలుసుకుంటే ఆవిడ దిక్మోహనాడు కంటగట్టారు, వీడు చస్తే బాగుండని ఎప్పుడన్నా అనుకుంటే వీడు ఏమైపోతాడు, నిద్ర పట్టదు వీడికి. అందుకే భగవంతుడు మనకి ఎక్కడేం జరుగుతుందో ఎవరి మనస్సులో ఏముందో తెలియకుండా చేశాడు. భార్యాభర్తలు ఇద్దరి మనస్సుల్లో ఏమున్నాయో ఒకడికొకడికి తెలిస్తే ఈ సృష్టిలో 300 కాపురాలు వెళ్ళవట్టారు. అందువల్ల చాలా కష్టం అనమాట. భగవంతుడు మనకి ఆ దివ్య దృష్టి లేకుండా చేశాడు. మీకు ఇద్దాం అనుకుని కూడా అందుకే మానేశాను, లేదా నేను ఇచ్చేవాడిని, ఎందుకు ఇబ్బంది మీకు తంటానని. ఇప్పుడు ఈ కుర్రాడు చెప్పాడనమాట, ఏమని, ఎవ్వడెవ్వని పుత్రుడు ఎవ్వడెవ్వని బంధుడేలా ఈ భ్రమ సమ్మునీంద్ర చెప్పుమా జన్మంబు జనులకు సంబంధమింతియ అది మృత్యువు చేత అడగిపోవు. జన్మించునతనికి సకల బాంధవులతో పాయంగరాని సంబంధం ఒకటి సతతంబు కలుగు. ఆ సంబంధమాదిగా సర్వంబు దేహావసానమైన పొలియు కావున సంసారమున జనిల్చు వారికి ఎవ్వరు బంధులు లేరు. బుద్ధి భ్రమయ నీకేలా నాకు ఈ భవమునందు తండ్రులిరువురు ఐరిరువురు తల్లులైరి. అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన, ఇప్పుడు మీ అందరికీ మాయామోహం నుంచి బయటపారేయడానికి కావలసిన జ్ఞానోపదేశం చేస్తున్నా వినండి. ఈ సృష్టిలో ఎవడికి ఎవడు కొడుకు కాదు, తండ్రి కాదు, ఎవడెవడికి పుత్రుడు, ఎవడెవడికి తండ్రి, ఎవరెవరికి బంధువు, ఇదంతా భ్రమ. ఓ మునీశ్వర, పుట్టుక వల్ల సంబంధం వస్తుంది. ఒక శరీరం నుంచి పుట్టాడు కనుక ఆ శరీరంతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శరీరం ఉన్నంత వరకే ఆ సంబంధం, శరీరం విడిచిపెట్టాక మళ్ళీ ఎవరితో ఏ విధమైనటువంటిది ఉండదు. అందుకే శరీరంతో వచ్చిన సంబంధం మృత్యువుతో నశించిపోతుంది. ఈ బంధువులు, ఈ మిత్రులు, వీళ్ళంతా ఇక్కడే వచ్చారు, ఇక్కడే విడిచిపెడతాం. కాకపోతే కర్మములను గనక ఆచరిస్తే ఈ కర్మములనేవే ఈ శరీరంతో సంబంధం కలగజేస్తుంది. అనగా ఏమిటి, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించిన వస్తువుని మనం ఎత్తుకుపోయాం, ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువు పట్టుకుపోయిన కారణం చేత ఇతనితో సంబంధం ఏర్పడి మళ్ళీ జన్మెత్తి ఈ రుణం తీర్చుకోవాలి. అలాగే అతనికి సంబంధించిన ఏ వస్తువుతో అయినా సరే మనం ఎక్కువగా బంధం పెట్టుకుంటే వాళ్ళ తిండి తిన్నా, వాళ్ళ సొమ్ము అన్యాయంగా లాగినా, లేక వాళ్ళకి చేయవలసినవి చేయకపోయినా, ఇవన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇదే సంబంధం తప్ప జన్మమునకు మూల కారణం ఈ కర్మమే తప్ప నిజమునకు ఎవరికి ఎవరు ఏమీ సంబంధం లేదు. భాగవతంలో కూడా అద్భుతంగా చెప్పాడు. అందుకే జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొల్లది సంసారంబులే మేరలున్ వినుమా వినుమా అంతయు విష్ణుమాయ వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా చింతనీకేటికి. బలిచక్రవర్తి ఘట్టంలో వామన అవతారానికి ముందు కశ్యప ప్రజాపతి భార్యతో అంటాడు, తండ్రి ఎవడు, జాతుడెవ్వడు, పుట్టిన కొడుకెవడు, జనుస్థానం బొల్లే చోటు, పుట్టడానికి మూల కారణం ఏమిటి, అసలు పుట్టుకేమిటి, ఈ కుమారాది బంధములు ఎంతవరకు ఉంటాయి, ఈ శరీరముల యొక్క పరిమితి ఎంతకాలం ఉంటుంది, ఇవి ఎంతకాలం ఉంటాయో ఏం తెలుసు ఎరిదానా, ఇదంతా విష్ణుమాయ, ఏమీ లేదు. ఏ వ్యక్తికి ఎవరితో సంబంధం ఉండదు. ఎక్కడో ఉన్నవాడు కర్మబంధం వల్ల ఒక్క చోట చేరతాడు, కాసేపు భార్యగా, భర్తగా, కొడుకుగా, కూతురుగా, కోడలిగా, అల్లుడిగా, మనవడిగా, మనవరాలిగా, స్నేహితుడిగా, చుట్టంగా, పక్కంగా, గురువుగా, శిష్యుడిగా, ఒక బంధంలో ఇరుక్కుని ఈ చట్రంలో తిరిగి తిరిగి చివరికి ఎవరిదాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మహామాయ ఛేదించుకుని బయటపడటమే సాధన. నా మాట విను, ఈ దేహం మీద ఉన్న భ్రాంతి విడిచిపెట్టు, చింతించకు అని భార్య వంకతో మహాత్ముడు కశ్యపుడు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అయినా ఈ భయంకరమైన మాయలో పడిపోయిన కారణం చేత జీవులు అయ్యో ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నా మళ్ళీ అన్నీ మర్చిపోతాడనమాట. ఈ కాసేపు ఇక్కడున్నప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం ఒక్కసారి కుర్చీలోంచి లేచామంటే మర్చిపోతున్నాం. ఈ మొత్తం జ్ఞానమంతా ఎక్కడే వదిలిపెట్టి సంసార భ్రమలో పడిపోతున్నాం. సంసార భ్రమలో పడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడనమాట, ఇంటికి వెళ్ళిపోదాం. ఏముండదు ఇంటికి వెళితే, ఎక్కడున్నప్పుడైతే కనీసం పవిత్రంగా ఇంత అన్నం తింటాడు, హాయిగా భగవత్కథ వింటాడా, అయినా సరే బాబోయ్ బాబోయ్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే ఏమో అయిపోతున్నారు ఒకటి అడిపించాడు. ఇంటి దగ్గర వీడు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంటి దగ్గరికి వెళితే మహా అయితే నీకోసం మృత్యుదేవత కాసు కూర్చుని ఉంటుంది, కానీ ఇక్కడుంటే మృత్యువు అవుతుంది. ఈ స్థానంలో కూర్చుంటే భగవంతుడి అనుగ్రహంతో మృత్యువు తప్ప ఏం ఉండదు, మనకి ఎవరితో ఏ సంబంధము లేదు. అందువల్ల నా మాట విను, ఈ సంసారంలో జనించిన వారికి బంధువులు లేరు, బుద్ధి లేదు, తల్లులు లేరు. నాకే ఈ జన్మలో కన్న తల్లి తండ్రి వాళ్ళు అడవికి పోయారు, ఇదిగో ఇప్పుడు మీరు పెంచిన తల్లి తండ్రి, రేపు పొద్దున జ్ఞానోపదేశం చేస్తే ఇంకోడెవడో తల్లి తండ్రి, ఆ తర్వాత అసలు ఎవడో తల్లి లేదు తండ్రి లేడు, అంత ఒట్టి ఎండ్రి. నా మాట విను, అన్యదేహ సంబంధము అనేది శాశ్వతం కాదు. తనకి తాను మిత్రుడు, తనకు తానే శత్రుడు, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఉద్ధరించే మార్గం చెప్పగలరు, కానీ ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఇక నేను వెళ్ళొస్తాను, తపస్సు చేసుకుంటాను, ఇంతకాలం మీ దగ్గర పెరగడానికి ఒక కారణం ఉన్నది. ఈ జన్మలో మీకు నేను కొంత రుణం ఉండడం వల్ల ఆ రుణం తీర్చుకునేదాకా ఉన్నాను, మమత్వం పంచిపెట్టాను, ఆ మమకార బంధం అయిపోయింది. విశాల గ్రామంలో ఉన్న చైత్రపుత్రుడు చిత్రుడు తెచ్చుకుని అతనికి పట్టాభిషేకం చేయండి అనగానే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అన్నట్ట. నా అనుగ్రహం వల్ల ఈ గర్గుడికి వృద్ధగర్గుడికి శక్తులు వస్తాయి, ఈ శక్తితో వాళ్ళకి జరిగిందంతా కళ్ళకు కట్టేలా చూపించగలుగుతాడు. నేను ఇందాక ఆయన చూపించారుగా ఏం జరిగిందో, అలా ఈయన చూపిస్తాడు. చూపించబట్టి వాళ్ళు నమ్ముతారు, నమ్మి ఆ పిల్లాడిని మీకు ఇచ్చేస్తారు, ఆ పిల్లాడికి పట్టాభిషేకం చేయండి. నాకు ఆనందుడని పేరెట్టారు, ఆనందం కోసం నేను పరబ్రహ్మానందం కోసం తపస్సుకు పోతాను. ఇప్పటికే బ్రహ్మదేవుడిని, నా గురువుని, నా తండ్రిని, నా దైవాన్ని ధిక్కరించి మూడు జన్మలు ఎత్తి నాలుగవ జన్మలోకి వచ్చాను. ఈ నాలుగవ జన్మలో అయినా నేను విముక్తి పొందకపోతే నా బ్రతుకు వ్యర్థమైపోతుంది, ఎందుకు ఈ దౌర్భాగ్యపు జన్మ. దురహంకారాలతో, మృత్యువులతో, రోగములతో, అనేక రకాల దురాశలతో కూడిన ఈ దౌర్భాగ్యపు జన్మ మీద నాకు విరక్తి కలిగిందన్నాడే.